శ్రీ మహాకాల్. ఇది December 21, 2004 3:00 PM భగవద్గీత గురించి ఎర్రబాణం లేచిన లెక్చర్. జయ మహాకాల్. కంఫర్టబుల్ గా ఏం కావాలి చూస్తాం, ఏం తొందర లేదు, హడావిడి లేదు. యోగ విద్య గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ యోగ విద్యానికి మీరు ఎన్ని రకాల మాట్లాడుకున్నా, అంటే మంత్రయోగము, హఠయోగము, దయయోగము, హంసయోగము, రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. గురుదేవుడు సుమారు 146 రకాల యోగాల గురించి చెప్తూ ఉంటారు. కానీ యోగాలు ఏమైనా వాటి బేసిక్ ఏంటంటే సూర్యకిరణాలే. కెమిస్ట్రీ అనుకోండి, బయోకెమిస్ట్రీ అనుకోండి, న్యూక్లియర్ కెమిస్ట్రీ అనుకోండి, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఏ కెమిస్ట్రీ అన్నా రకరకాల పేర్లతో నేను చెప్తాను. ఆధారం ఏంటంటే ఆయన పరమాణు నిర్మాణం. ఆ పరమాణువులు ఎలా కలుస్తాయి అని చెప్పేది కెమిస్ట్రీ. అలాగే సూర్యకిరణాలతో సృష్టి ఎలా ఏర్పడుతుంది అని చెప్పేది యోగం. అది మాత్రం మనసులో పూర్తిగా గుర్తుంచుకోండి. ఈ యోగ విద్యలో ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటిది ఏంటంటే అసంభవాన్ని సంభవం చేస్తుంది. గీతలో అందుకే ఏం చెప్తారు అంటే మూకం కరోతి వాచాలం సంతోషం అనేది ఎదురుపాలి పరమానందం. శ్లోకం చదువుతాం మనం, కానీ మనకే ఆ శ్లోకం మీద నమ్మకం లేదు. కానీ 1860 ఆ ప్రాంతాల్లో సిపి కుంబే అనేటటువంటి ఒక మహానుభావుడు వెబ్సైట్ లో చూడండి మీరు, దీని గురించి వివరాలు దొరుకుతాయి. సిపి క్విన్బే, QUIBEY, క్విన్బే. అతను ఇది చేసి చూపించాడు, దీన్ని అక్షరాలా చేసి చూపించాడు. సంఖలో ప్రశ్న పెట్టుకుని వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి, ఒక గంటన్నారో ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు. దాని తర్వాత చాలా ధైర్యంతో చాలా సంతో ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఓ వారం రోజుల తర్వాత వాళ్ళ ప్రెషర్ చేత్తో పట్టుకుని వచ్చి ఆ ప్రెషర్ అక్కడ హాల్లో పడేసి వెళ్ళేవాళ్ళు నడుచుకుంటుంది. ఇంకా మంచం మీద నడిచేలాగా లేనటువంటి వాళ్ళు, 8 ఏళ్ల బట్టి 9 ఏళ్ల బట్టి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. కంటిసేపు ఉండేవాళ్ళు కూడా ఆయన వాళ్ళకి చెప్పేవాళ్ళు ఏం చేసుకోవాలి. మెల్లమెల్లగా వాళ్ళు మంచం మీద నుంచి చదవడం. ఇలాంటివి కొన్ని వేల మందిని ఆయన ఏంటి, చూపు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, అరుగుదలు లేని వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, అంటే ఎప్పటి సంగతో కాదు మనం చెప్పేది 1868 అప్పటి సంగతి మొట్టమొదటి సంగతి. ఆయన ఏమనేవాడు అంటే క్రైస్ట్ ఫీలింగ్ ఎలా చేశాడో నాకు అర్థం అయిపోయింది. క్రైస్ట్ సేపు పెట్టే చాలు కదా తగ్గిపోయేదని కదా మనం. కృష్ణుడు గురించి కూడా మనం అదే చెప్పుకుంటాం కదా చూస్తానే మిగతా రాక్షసుడు చక్రాసురుడు వికాసురుడు వీళ్ళందరినీ ఆయన చిన్నప్పుడే కానీ ఆ విద్య ఒకటి ఉన్నది, ఆ విద్య మనం నేర్చుకోవచ్చు అనే నమ్మకం పోయింది మనకి. నమ్మకం ఉండాలి ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఆ నమ్మకం మనకి ఉండాలి. ఆ నమ్మకంలో మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సూర్యుడిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆ సూర్యుని ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి గాయత్రీ మంత్రం చాలా గొప్పదైనటువంటి మంత్రం. అది వదిలేసి మిగతా అన్ని మంత్రాలు పట్టుకుంటున్నాం మనం. పట్టుకుంటే అన్ని మంత్రాలు అవసరమే, కానీ ముందు ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ నేర్చుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిగతా కెమిస్ట్రీ చదువుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే బయో కెమిస్ట్రీ చదువుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకోండి, మీ ఇష్టం ఏ కెమిస్ట్రీ అయినా చదువుకోండి. రకరకాలైనటువంటి కెమిస్ట్రీలు ఉన్నాయి, కానీ బేసిక్స్ ఏంటి అంటే ముందు కెమిస్ట్రీ రావాలి. అది రాకుండా నేను చదువుతా ఉంటే లాభం లేదు. అలాగే యోగ విద్య మీరు నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి నేను పట్టుకోవాల్సింది గాయత్రీ మంత్రాన్ని. సాధనలో అది గుర్తుంచుకోండి, నాకు నచ్చదండి నాకు నచ్చదండి మనం చేయగలిగేది ఏం లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా యోగ విద్య మీరు నేర్చుకోవాలి అని అంటే యోగ విద్య అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఎప్పుడు రిటైర్ అయిపోయాక శరీరం వదిలేస్తా ఉన్నప్పుడు కాదు యోగ విద్య చేసేది. మూఢం కరోతి వాచాలు సంభం లంఘయితే ఇది రెండు అసంభవాన్ని సంభవం చేస్తుంది. మాటలు దాని వాడికి మాటలు వచ్చేది, కాళ్ళు చేతులు లేని వాడి చేత కొండలను దాటింపజేస్తుంది. వాడు ఒక్కడే కాదు వాడి చేత ఇంకా ఎంతమందిని దాటింపజేస్తుంది. కానీ ఒక రోజులో కెమిస్ట్రీ వస్తుందా మనకి? ఒక రోజులో రాదు కదా. చిన్న తలనొప్పు చిన్న జ్వరం అవుతే ఓ మాటలు వేసుకుంటాం, ఓ గంట గంటన్నాలో తగ్గిపోతుంది. కానీ సీరియస్ రిఫ్లెక్షన్స్ ఉంచేటప్పుడు మనం ఎక్కువ కష్టపడగలగాలి. చెప్పిన విధానంలో నేను చాలా సార్లు చూశాను, నేను అల్లోపతి విధానంలో జీవితాంతం మందులు వాడటానికి రెడీ, డయాబెటీస్ బీపీ వాటి జీవితాంతం మందులు వాడాల్సింది. అల్లోపతి గ్యారంటీ ఏమీ లేదు. డయాబెటీస్ వస్తే అల్లోపతి చెప్తున్నాను, నేను గాబరా పడకుండా క్యూర్ అయిపోతాను. ఏం చెప్తుంది? కంట్రోల్ అవుతుంది ఆయన పంపేసుకుంటే. కంట్రోల్లో ఉంటుందంటే అర్థం ఏంటి? రోగం నెట్టిగే కదండి, రోగం పోదు. కంట్రోల్ అంటే అది అర్థం. అదేదో మీరేదో మందులు తీసుకుంటున్నాం మేము, మనకి అసలు చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితి వచ్చింది. బీపీ ఇంకా బీపీ వచ్చింది అంటే ఇంకా మందు వేసుకోవచ్చు. మీరు అడగండి ఏ లోపల ఇలా వచ్చాను, మందు ఆపటానికి వీల్లేదండి. వాడు తప్పంటేలే, వాడికి ఉన్నటువంటి వైద్య విధానంలో వాడు నేర్చుకున్నటువంటి శాస్త్ర ప్రకారము అది కరెక్ట్. ఇక్కడ వాడు తప్పు చెప్తున్నారని నేను అంటే, కానీ చిన్న ఆపరేషన్ చేయాలంటే ముందు నిజ సంతకం పెట్టించుకుంటాడు. ఏమని సంతకం పెట్టించుకుంటాడు? ఆయన బాధ్యత ఏమీ లేదు, ఏదైనా జరిగితే ఆయన నాకు రెస్పాన్స్. కానీ హోమియోపతి డాక్టర్ ఎవడో మందు వేస్తే మీరు గ్యారంటీ ఇస్తారా అండి? చదువుతుంది మీరు అల్లోపతి డాక్టర్ మీద ఎప్పుడైనా అడిగారా? ఒక్కసారైనా అడిగారా గ్యారంటీ ఇస్తారని? అంటే మన వీళ్ళు గ్యారంటీ ఇవ్వగలరు. సమస్య అదే. ఈ హోమియోపతి డాక్టర్లు కానీ ఆయుర్వేద డాక్టర్లు కానీ మీరు చూస్తే వాళ్ళు చేసినటువంటి క్యూర్స్ అవి మీరు కనుక గమనిస్తే మీకే గ్యారంటీ అనిపిస్తుంది, పర్వాలేదు మనం తీసుకోవచ్చు. ఆ బుద్ధి దోషం ముందు పోగొట్టుకోవడానికి గాయత్రీ మంత్రం చాలా అవసరం. గాయత్రీ మంత్రాన్ని ఉపయోగించుకోకుండా మనము యోగ విద్యలోకి సూర్యకిరణ విద్యలోకి ప్రవేశించలేము కనుక సందస్సుల్లో గాయత్రిని నేను అంటే గాయత్రీ ఛందస్సు రోజుకి ఒక గంట సేపు మాత్రం తప్పనిసరిగా చేసుకుంటేనే యోగ విద్యలోకి మీకు ప్రవేశం ఉంటుంది. అంతకంటే తప్పులో యోగ విద్యలోకి ప్రవేశం ఉండదు. అంటే ఈ రూల్స్ మీరన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇంతకంటే తప్పులో నేను యోగ సాధన చేస్తున్నాను, నేను భగవంతుడి యొక్క భక్తుడిని, నాకు ఆ ఫలితాలు రావాలి. మీకు హక్కు లేదు ఆ ఫలితాలు రావాలి అండి. నువ్వు ఎంతసేపు గాయత్రి చేశాక రోజు అలాగే నీకు మొత్తం మీద 24 లక్షల గాయత్రీ మంత్ర జప శక్తి నీకు ఆవిర్భవించాక మాత్రమే నువ్వు క్వశ్చన్ చేయగలవు. సిలబస్ పూర్తి చేశాక నేను పరీక్ష రాస్తాను అనగలవు. సిలబస్ పూర్తి చేయకుండా నువ్వు పరీక్ష రాస్తాను అన్నా నీకు లాభంలే, నువ్వు రాయొచ్చు, వాడు సబ్మిషన్ ఇవ్వచ్చు వాడు, కానీ లాభం అయితే నువ్వు సిలబస్సే పూర్తి చేయకపోతే పరీక్ష ఏం రాస్తాను. దానికి గాయత్రి మంత్రంలో ఒక షార్ట్ టెక్నిక్ చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే 9 రోజుల పాటు నువ్వు గాయత్రి మంత్రం చేస్తూ ఆ 9 రోజుల్లో 24,000 పూర్తి చేసేస్తావు. ఫస్ట్ స్టేజ్ మళ్ళా కొన్నాళ్ళు నచ్చిపోతుంది, మళ్ళీ 24,000 చేసుకో, మళ్ళీ 24,000 చేసుకో, ఒకేసారి 24 లక్షలను కంటిన్యూస్ గా చేయాలి అంటే ఒక సంవత్సరంలో రోజుకి 6 గంటల చొప్పున ఒక సంవత్సరం పాటు చేయాల్సి వస్తుంది. అది మనం చేయలేం కనుక కనీసము నవరాత్రులు మనకి 2 నవరాత్రులు వస్తాయి చైత్రమాసంలో రామనవమి, ఆశ్వయుజ మాసంలో అప్పుడు మీరు కనీసం అందరూ కుటుంబ సభ్యులందరూ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి 24,000 గాయత్రి మంత్ర జపాన్ని పూర్తి చేసుకోండి 9 రోజులలో. అది భారతీయ సంస్కృతికి ఆధారం, అది మొత్తం మర్చిపోయాడు, మొత్తం అసలు అనుష్ఠానంలో అవలసిస్తున్నారు, పూజలు అవలసిస్తున్నారు. ఎవరు చేయాలని ఒకరు పూజ చేయాలన్నా ఒక పురోహితుడు మొత్తం వాడు ఏదో చేసేస్తూ ఉంటాడు, వీళ్ళు ఇక్కడ ఇన్ఫోర్మ్ చేసుకుంటూ ఉంటారు, మేము పూజ చేస్తాం. కాశీ నుంచి నేను గుంటూరులో కెమిస్ట్రీ లెక్చరర్ గా జాయిన్ అయిన కొత్తలో మా స్నేహితుడు ఒకతను ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాక గౌరవిస్తాను నువ్వు రావాలి, సత్యావర్తం చేసుకుంటున్నాను, 9 గంటలకి ఎనిమిదిన్నరకి అని చెప్తాను కానీ నువ్వు 10:30కి రా అన్నాడు. నాకు ఇప్పటికీ ఈ జవాబు మీద తరుపు వింటూ ఉంటారు పెట్టలు నెలని. ఏముంటుంది అక్కడ 7:30కి ఎవరు రాదు, 10:30కి రాలే ఆదయ్య, 7:30 ఉంటాను పర్వాలేదు నాకు, వెళ్ళా 7:30 నాయన అప్పుడు నిద్ర లేదా సరే వెళ్ళాను కదా అని కూర్చున్నాను. సరే అతను నేర్చాడు, సరే సబ్బులు చెప్పుకుంటున్నాను బయటకి కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, అసలు అక్కడ సామాన్లు అవి పడున్నాయి, మేము అక్కడ ఇంకో రూమ్ లో కూర్చున్నాను, 10:30 అయిపోయింది పూజ, అది ఏం కనిపించాను నేను ఏమయ్యా మరి 11 అయింది మరి పూజ మొదలై అదేంటి మొదటి విషయం కాదు అంటే ఎప్పుడు ఇక్కడ కూడా పూజ చేస్తున్నాడు అక్కడ సత్యాన్ని పూజ. నువ్వు మరి అసూయించింది ఏంటయ్యా, సత్యావ్రతం చేసుకుంటున్నాము, నువ్వు చేసుకుంటూ ఉంటే పూజ ఆయన చేస్తున్నాడు ఏంటి, ఇంకా అర్థమవుతుందో మనం ఎంత మన మానసిక స్థితి దిగజారిపోయిందో. అంటే పూజ కూడా నువ్వు చేయమన్నమాట, ఎవడో చేయదు. సరే పూజ జరుగుతుంది కదా బయటకు వచ్చాను, ఆయన ఒక్కడు పాప ఏదో మసాలా పూజ చేసుకుంటున్నాడు, ఆయన బయట పేపర్ చదివాడు పేపర్ చదువుతున్నాడు, ఇచ్చేవాడు ఇచ్చేస్తున్నాడు, టిఫిన్ తినేవాడు టిఫిన్ తింటున్నాడు, అది సత్యావ్రతం యొక్క బలి. మీరు ఊహించుకోండి, కానీ భగవంతుడు ఏం చేయాలంటే మీరు ఇలా పూజ చేయినా కూడా మిమ్మల్ని ఆదుకోవాలి. ఆయన ఆదుకుంటున్నాడు, ఆయన ప్రేమ స్వరూపుడు కనుక వేరే విషయం, కానీ అది పద్ధతి కాదు కదా. చేత కొంచెం ఆశ్రమాలలో ఉన్నటువంటి మనము, దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనము చెప్పాలి మనుషులకి ఇది పద్ధతి కాదు, సత్యావ్రతం నువ్వు చేసుకోవాలి. మరి పురోహితులు ఎందుకు కరెక్ట్గా చేస్తున్నావో లేదో చూడటానికి, నీ చేత కరెక్ట్గా చేయించడానికి నువ్వు కూర్చోవాలి పీట్ల మీద, నువ్వు ఆ ధ్యానాలు ఇవి చేయాలి. అంతే తప్ప ఆయనే కథ చదువుకుని ఆయనే ఆస్తి చేసుకుని యజమాని గారు మీరు ఎక్కడున్నారు ఒకసారి ఆస్తి తీసుకోండి, నేను పూజలు చేసేస్తున్నా. ఈనాడు ప్రకృతి చాలా తీవ్రమైనటువంటి వేగంతో మానవ జాతిని దండించడానికి రెడీ అవుతుంది. గురువులు చెప్తున్నటువంటి ఈ మాటని స్పష్టంగా చాలా మంది చెప్పలేకపోతున్నారు భయపడి, నేనేం భయపడదలుచుకోలేదు. ఖచ్చితంగా మన తాత ముత్తాతలు మన మానవ జాతి చేసినటువంటి అనేక పిచ్చి పనుల యొక్క ఫలితము ఈనాడు మనం అనుభవించబోతున్నాము. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది అర్థం చేసుకోండి. కన్సెషన్స్ ఏం లేవు, మానసికమైనటువంటి బాధలు సరిగా రావచ్చని, కుటుంబ పరిస్థితులుగా రావచ్చు, ఆరోగ్యపరంగా రావచ్చు, ఏ విధంగా అయినా రావచ్చు. ఎలా వస్తుంది అన్న దాని మీద ఇంపార్టెంట్ లేదు, ఇంపార్టెంట్ కాదు. మీకు తెలియాల్సింది ఏంటంటే సుఖంగా ఎవడూ లేడు, అది మీకు అర్థం అవ్వాలి. సుఖంగా ఎవడూ లేడో మీరు మీరేంటంటే ఒక భ్రమ కల్పింప చేసుకుంటున్నారు నేను సుఖంగా ఉన్నానని. కానీ మీరు అంతరాళాలలో కనుక మీ హృదయ లోతుల్లో కనుక తగ్గి చూస్తే మీకు తెలుస్తుంది మనం అందరము విపరీతంగా ఏడుస్తున్నాం. ఆనందం ఎక్కడా లేదు, ఎలా ఉంది అంటే అది చేసి అయిపోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు లా ప్రొఫెషన్ లో ఉన్నారు, ఆయన లా ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు, మా తమ్ముడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు లాయర్గా. భోజనాలు చేస్తున్నప్పుడు మా నాన్నగారు లెక్చరర్ గా లీడర్ గా ప్రొఫెసర్ గా నాగార్జున యూనివర్సిటీలోనే పనిచేసి రిటైర్ అయినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు వినేవాడిని ఏంటంటే కేసు గెలిచిన వాడు ఓడినవాడు ఇద్దరు ఏడుస్తాడు, ఓడినవాడు సరే బయట మామూలుగానే ఏడ్చేస్తాడు, ఓడిపోయాను. గెలిచినవాడు ఇంటి లోపల ఏడుస్తాడు, ఇంతేంటి వాడు పని బాధపడదు. మన పరిస్థితి ఎలా ఉంది మనం అర్థం చేసుకోవటం లేదు, మనం ఏదో నవ్వుతూ ఉన్నాం, తిడుతూ ఉన్నాం, ఏదో చేస్తున్నాం. కానీ ఒక నిస్సారమైనటువంటి జీవితం, లక్ష్యహీనమైనటువంటి జీవితం. అసలు ఎందుకు బతికున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నామో మనకి తెలియదు. అలాంటి దానికి భగవద్గీత మార్గం చూపిస్తుంది అని చెప్పిన దానికి మొట్టమొదటి కండిషన్ ఏంటి అంటే నేను తిరిగివాణ్ణి, నాకు మార్గం తెలియటం లేదు, ఏం చేయాలో నాకు తెలియటం లేదు. శిక్షేయం సాధిమాంతం ప్రసన్నం అనే మానసిక స్థితి రావాలి ముందు నుంచి. నేను శిష్యుణ్ణి, నేను శరణాగతుణ్ణి అన్న మానసిక స్థితి రావాలి. ఈ మానసిక స్థితి రాగానే మీరు చేయవలసినటువంటి రెండు పనులు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటి అంటే యజ్ఞ విధానం మీకందరికీ అర్థం అవ్వాలి, అది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. గాయత్రి యజ్ఞ విధానం అనేటువంటిది మానవ జాతికి ఒక వరం లాంటిది. పూర్వకాలంలో ఎవరికి ఏది అవసరమైనా యజ్ఞం చేస్తున్నాడు, ఆ కోరికను బట్టి ఆ యజ్ఞానికి పేరు ఉండేది. నీళ్లు కావాలి అంటే వరుణ యజ్ఞం అని, పిల్లలు కావాలి అంటే పుత్రకామేశ్వర యజ్ఞం అని, రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. విష్ణు యజ్ఞం అని, దుర్గా యజ్ఞం అని, చండీ యాగం అని రకరకాలైనటువంటి యాగాలు ఉన్నాయి. నేను చూసినటువంటి అనేక పరిస్థితుల్లో ఈ యాగాలు జరగటం అయితే నేను చూశాను, కానీ ఈ యాగాలు వెనకాతలు ఉన్నటువంటి మంత్ర జపం కానీ సాధనా పరిస్థితులు కానీ ఎక్కడా ఎవడూ పాటించటం లేదు. అందువల్ల ఈ యాగాలు మాకు ఫలితం ఎక్కడ వస్తున్నాయండి, మనం ఏం చేస్తున్నామండి, మేము చేస్తే రిజల్ట్ వస్తాయా అండి, పరీక్ష రాసిస్తే నీకు డిగ్రీ వస్తుంది అన్నాడు ఒకడు నీడలోకి వచ్చాడు. ముందుకు వెనక్కో నీడలోకి వచ్చేయండి అంటే పడతాం లేదా. బిఏ అవ్వాలి అంటే ఏం చేయాలి, పరీక్ష రాసేస్తే బిఏ అయిపోతాం, బిఎస్సీ డిగ్రీ కావాలి ఏం చేయాలి, పరీక్ష రాసే డాక్టర్ అవ్వాలి ఏం చేయాలి, పరీక్ష రాసే ఇంజనీర్ అవ్వాలి ఏం చేయాలి, పరీక్ష రాసే పరీక్ష రాసే అంటల్లో ఈ మాట చెప్పినప్పుడు మన ఉద్దేశం ఏంటి బాబు, దానికి ఒక సిలబస్ ఉంటుంది, దాన్ని పూర్తి చేసుకోవాలి. నీ అంతటి నువ్వు పూర్తి చేసుకోలేకపోతే ఒక సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల దగ్గరికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకో, మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుకో, సిలబస్ పూర్తి చేసుకో, అవగాహన చేసుకున్న తర్వాత పరీక్ష రాయాలి. మరి నువ్వు యజ్ఞం చేసేయంటే ఇమీడియట్ గా అందరూ యజ్ఞం చేసేసేవాళ్ళే. మేము వెళ్తున్నామండి గాయత్రి యజ్ఞానికి, మమ్మల్ని పిలిచారండి గాయత్రి యజ్ఞం చేశానికి. తప్పు అర్థమవుతుంది, ఎక్కడ చేస్తున్నాము, యజ్ఞము అంటే సహ యజ్ఞ ప్రజాస్తిత్వ పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిశ్రద్ధం మేషవో స్పిష్ట కామధు, నీకు కావలసినటువంటి కోరికను నువ్వు తీర్చుకో అంటే దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిలబస్ ఉంది, దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం ఉందా మర్చిపోయాం మనం. కానీ గురువులు ఎంత కరుణా సముద్రంలో మనకు అర్థమవుతుంది, సరే నీ బదులు నేను మంత్ర జపం చేసి పెట్టేశాను. ఇటువంటి గురువుల్ని ఈ కాలంలో చూడటం చాలా అరుదు, మీ బదులు మీకోసం మంత్ర జపం చేసినటువంటి వాడు. శ్రీరామ శర్మ ఆచార్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాసకుడు పేరు మీరు వినే ఉంటారు, కొద్దిగా చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన మీకు అందజేసినటువంటి సంపదకు అర్థం కావటం లే, ఆ సంపద గురించి ఆయన శిష్యులు కూడా మీకు స్పష్టంగా చెప్పటం లే, మొహమాట పడి అంతకంటించేది. కానీ నాకు అలాంటి మొహమాట లేదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆయన తన జీవిత చరిత్ర పేరు ఏం రాస్తున్నాడో తెలుసా, నా జీవిత చరిత్ర అని రాయలేదు ఆయన. హమారి విరాసత్ ఔర్ వసీయత్, విరాసత్ అంటే లెగసీ వారసత్వం. అర్థమైనా ఆయన ఏం చెప్పాడు, ఆయన జీవిత చరిత్రకి పేరు ఆయన ఏం చేసుకున్నాడు అంటే మన వారసత్వము. దాని తర్వాత ఏం చెప్పాడు, నా వీలు నామా అన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టు ఆ పదమే చాలా మందికి అర్థం కాదు. శ్రీరామ శర్మ ఆచార్య గురించి చాలా మంది చాలా చెప్తారు, కానీ ఆయన ఆ ఒక్క రెండు లైన్ చాలా ఆయన చెప్పింది చేయదలుచుకున్నది ఏంటో. మొట్టమొదట ఆయన ఏం చెప్పాడు అంటే, నీ వారసత్వం ఏమిటి, అదహా యోగి నామేవా కులే భవతి దీగత. మూడో అధ్యాయంలో కంటిన్యూషన్ చేస్తూ ఆ శ్లోకాన్ని తీయండి. మూడవాధ్యాయంలో అక్కడ మనం ఆశయం పుట్టిన సహ యజ్ఞ చెప్పండి. నాతో పాటు సహ యజ్ఞ ప్రజా సృష్వా కురో వాచ ప్రజాపతి అనేన ప్రస విశ్వధ్వం కేశవోత్తిష్ట కామధుక్ దేవాన్ భావయ తానేవా పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. దేవతా శక్తులు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులని గుర్తు చేస్తారు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, జలదేవుడు లేక వరుణదేవుడు, పృథ్వీ దేవత, ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటివే. కానీ వాటిలో ఉన్నటువంటి శక్తి మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాం. ఎలా ఉపయోగించుకోగలం, వాటి లక్షణాలు మనకి తెలుస్తాయి. అది ముందు తెలుసుకోండి. దేవాన్ భావ్యత అనేవ, ఆ దేవతల యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోండి. ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకోవాలి అంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి. దాని నియమాలు తెలియాలి. నియమాలు తెలియకుండా నేను ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటానంటే ఉపయోగించుకోలేవు, అసంభవం అది. ఆ నియమాలు నీకు తెలియాల్సిందే. కనీసం స్విచ్ నొప్పితే ఎక్కడుంది స్విచ్, ఆ స్విచ్ నొప్పితే దాని ఫలితాలు ఎలా వస్తాయన్నదైనా నీకు తెలియాలి. ఏ స్విచ్ నొప్పితే ఏమవుతుంది, రెగ్యులేటర్ ఎలా ఉపయోగించుకోవాలి, అది అర్థం కాకుండా నీకు ఆ శక్తులు రావు. పరస్పరం భావయంత అంటే ఏంటి, నీకు ఆ జ్ఞానం ఉండాలి, దానికి తగినట్టు కరెంట్ ఉండాలి. అక్కడ కరెంట్ ఉంది సరే, నువ్వు స్విచ్ వేసావు రాలేదు అంటే మనం ఏమంటాం, పవర్ సప్లై లేదు. పరస్పరం భావయంత అంతే కదా, యంత్రం కరెక్ట్గానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అక్కడ పవర్ సప్లై లేకపోతే యంత్రం ఉన్నా లాభం లేదు. ఇప్పుడు మనం దేవతాశక్తుల్ని నిర్వీర్యులను చేసి పారేశాము. చూసుకో మనం దగ్గరికి వచ్చి చెప్పొచ్చున్నా ఏం పర్వాలేదు. రైట్, కంఫర్టబుల్, రైట్. అంచేత దేవతాశక్తుల్ని ఉపయోగించుకోవటం మీరు నేర్చుకోవాలి. ఆ దేవతాశక్తుల యొక్క మన మనస్సులో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలి. అక్కడ ఈ ఇద్దరి జీవిత చరిత్రలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి యోగ విద్యలో. ఒకటి శ్రీరామకృష్ణ పరమహంస, రెండోది శ్రీరామ శర్మ ఆచార్య. ఎందుకని చెప్తున్నాను, కబీర్ దాస్ నుంచి సమర్థగురు రామదాసు, సమర్థగురు రామదాస్ నుంచి రామకృష్ణ పరమహంసగా అవతరించినటువంటి వ్యక్తి మళ్ళా గాయత్రి మంత్రాన్ని అందరికీ చెప్పాలి అని చెప్పి వచ్చాడు. ఎందుకు అలా జరిగింది, ఏమి జరిగింది అన్నది కొంచెం యోగ విద్య గురించి ఏబీసీడీలు తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తాయి. రామకృష్ణ పరమహంస కంటే ముందు ఉన్నటువంటి స్థితిలో అసలు దేవతాశక్తుల గురించి ఎవరికి తెలియదు. విన్నారంటే దేవతలకు పూజలు చేయటం అది చేయటమే తప్ప దేవత ప్రత్యక్షం అవుతుంది, దేవత మనతో మాట్లాడుతుంది, దేవత మనకి సలహాలు సందేహాలు తీర్చి మనని సవ్యమైనటువంటి మార్గంలో పెడుతుంది అన్నది మనం ఎవరెవరి గురించి వింటమే తప్ప నిజంగా ఈనాడు ఈ దేశకాల పరిస్థితుల్లో దేవతాశక్తులు మనతో మాట్లాడతాయి అనే నమ్మకం లేదు. రామకృష్ణ పరమహంస వచ్చాక ఆయన నమ్మకం కలిగించాడు. వివేకానంద దక్కించి అడిగే ప్రశ్నకి అంత బీట్గాను జవాబు ఇవ్వగలిగాడు. నువ్వు దేవుణ్ణి చూశావా, చూశాను. నాకు చూపించగలవా, చూపిస్తాను. ఆ దమ్ము ఎక్కడుంది ఇంకోళ్ళకి కనిపిస్తాను ఎక్కడైనా. చూశాడు, చూశాక రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో మనకు అర్థమైంది ఏంటి, ఆయన అన్ని దేవతా శక్తుల్ని సాధించాడు. సీతాదేవిని చూశాడు, రాజరాజేశ్వరుని దేవిని చూశాడు, కృష్ణుడిని చూశాడు, రాధుని చూశాడు. ఏ దేవతని సాక్షాత్కరించుకో తలుచుకోవాలన్నా మూడే మూడు రోజులు పట్టింది ఆయనకి. మూడే మూడు రోజులు ఏ దేవతకైనా. మొదట కాళికాదేవి దర్శనానికి మాత్రం ఆయన కొన్ని సంవత్సరాలు పట్టింది. ఏడ్చాడు, అమ్మ ఇంకో రోజు గడిచిపోయింది, నీ దర్శనం కాలేదు అనే ఆర్తితో ఏడ్చాడు. కానీ ఒకసారి ఒక దేవతా దర్శనం అయిపోయాక, ఒక ఎన్ని